ఇక్కడ ఒక గొప్ప మాట వినండి, అవిద్యోవా సవిద్యోవా రుద్రాక్షస్యతు ధారణాత్ శివలోకం ప్రపద్యేత కేకటే గర్ధభో యథ. మూర్ఖుడైనా పండితుడైనా రుద్రాక్ష ధారణ చేస్తే శివలోకానికి అడతాడు. దానికి ఉదాహరణ, కీకట గ్రామంలో గాడిద అనగానే స్కందుడికి అనుమానం వచ్చింది. తండ్రి చాలా గొప్ప విషయం విన్నాను, కొంతమంది ఎవరు పడితే వాడు రుద్రాక్ష వేసుకోకూడదట, రాత్రిపూట తీసేయాలట, బయట ఉన్నప్పుడు తీసేయాలట, గాడిదలు కుక్కలు మొదలైన వాటికి రుద్రాక్ష తగిలించకూడదుగా అంటారు కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చచ్చిపోయేటప్పుడు గాడిద మీద రుద్రాక్ష ఉంటే గాడిద కూడా మోక్షం పొందుతుంది, ఎవరన్నా వేసుకోవచ్చు అంటున్నావు, ఇంతకీ ఆ గాడిద ఎవరు, కేకట గ్రామంలో దాని కథ ఏమిటి మొత్తం చెప్పమని కుమారస్వామి అడిగాడు. అంటే కుమారస్వామికి తెలియదా? తెలుసు, మనలాంటి వాళ్ళకి చెప్పాడు. మళ్ళీ రేపు పొద్దున ఎవడో వచ్చి ఏమండో రుద్రాక్ష ఎవరు పడితే వాళ్ళు వేసుకోవచ్చని మీరు చెప్పారు, అలా చెప్పడం న్యాయమేనా అని అడుగుతాడు. ఇలాంటి పిచ్చాడు ఉంటారండి బాబు, నాకు ఈ దేశంలో ఎన్ని రకాల మనుషులతో పడుతున్నాను నేను తెల్లారేస్తే. అటువంటి వాళ్ళందరికీ రోజు సమాధానం చెప్పడం కష్టం కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడనమాట, తానే చెప్పేశాడు సమాధానం. ఇప్పుడు భగవంతుడు స్వయముగా చెప్పడం మొదలుపెట్టాడు ఏకాదశి స్కంధంలో రుద్రాక్ష మహిమని పరమేశ్వరుడు స్కందాదులకు. శృణు పుత్ర పురావృత్తం గర్ధభో వింధ్యపర్వతే ధత్తే రుద్రాక్ష భారంతు వాహిత పథికేనతు. నాయనా, నీకు ఒక అపూర్వ కథ చెబుతున్నావు. పూర్వం వింధ్యపర్వత ప్రాంగణాల దగ్గర ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పనేమిటి, లోకశ్రేయస్సు కోసం రుద్రాక్షలు అమ్మడం. ఏకముఖ ద్విముఖ త్రిముఖ అనే తేడా లేకుండా రకరకాల రుద్రాక్షలు కొనుక్కొచ్చి వాటిని బస్తాలలో మూట కట్టి తీసుకొచ్చి తన గ్రామానికి అమ్మేవాడు. వింధ్యపర్వత ప్రాంగణంలో ఉండేవాడు ఆయన. ఆయన ఎక్కడో కేకటం అనే ఒక గ్రామానికి వెళ్ళి ఆ కేకట గ్రామం నుంచి వింధ్యపర్వతం దగ్గరకి గాడిద మీద రుద్రాక్షలు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు. రుద్రాక్షలు పూర్వం ఏం చేసేవారంటే కొనుక్కున్నాక వాటిని ఒక బస్తాలో మూట కట్టేవారు, ఓ బస్తాలో వేసి ఆ బస్తా మూతి కట్టేవారు. మరి ఆ మూటలు మొయ్యాలిగా, ఆ రోజుల్లో మూటలు మొయ్యడానికి సాధనం గాడిద. ఎడ్లబళ్ళల్లోనూ రథాల్లోనూ వేయడం కంటే గాడిదలు అయితే సులభంగా వస్తాయి, ఖర్చు తక్కువ. అందుకని ఇంచుమించుగా అందరూ చాలామంది ఇళ్లలో గాడిదల్ని మోసేవారు. పూర్వం గాడిదలను ఉండేవాళ్ళండి, పాపం వీధుల్లో తిరిగాయి, గాడిదలు లేవు ఇప్పుడు, కొంతమంది అడ్డగాడిదలు తప్ప. అసలు పిచ్చుకలే కనపడకుండా పోయాయండి, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అన్నీ చచ్చిపోతున్నాయి క్రమక్రమంగా. ఈ మనిషి ఎంత క్రూరుడా అనిపిస్తుంది ఒక్కోసారి, ప్రతి జీవిని చంపి తినేయటమే. గాడిదలు ఎందుకు చచ్చిపోయాయో చెప్పమంటారా మీకు విషయం? గాడిద యొక్క మాంసం తిని ఆ రక్తం ఒంటికి పూసుకుంటే దెబ్బలు కొట్టినా తగలబట్ట, అందుకని దొంగలు చంపి తినేసేయడం మొదలెట్టారు. అది రహస్యం. అది నాకు మొన్నే తెలిసింది విషయం. ఏమిటి ఇంతలా గాడిద చచ్చిపోయాయని అడిగితే, పోలీస్ దెబ్బలు గట్టిగా తగిలినా ఆ దెబ్బలు ఎక్కువ బాధించకుండా ఉండాలంటే ఈ గాడిద మాంసం తినమని చెప్పారట. మరి ఎవడు చెప్పాడో దరిద్రుడు, గాడిదల్ని తినేసి గాడిద యొక్క రక్తం ఒంటికి పూసుకుంటే ఈ లాఠీ దెబ్బలు పెద్దగా ఏమనిపించవట. అందుకని ఈ మధ్యకాలంలో అలా దొంగలైన వాళ్ళందరూ తినేయడం మొదలెట్టారు అనమాట గాడిదలు. తద్వారా గాడిదల జాతి నశించిపోయిందట, పిచ్చుకలన్నీ తెచ్చిపోయాట. ఓర పిచ్చుకలు తింటే ఏదో శక్తి వస్తుందట దరిద్రుడికి, మరి అవి కూడా తినేశారు. ఇలా ఒకటి కాదు, అలాగే టవర్స్ వచ్చాయి, వాటి వల్ల పిచ్చుకలు తచ్చిపోయాయి. ఈ జాతులన్నింటినీ పశువులు పక్షుల్ని నాశనం చేసేస్తున్నాం మనం, జనం మాత్రం పెరిగిపోతున్నాం. కొంతకాలానికి మనల్ని మనమే తినేస్తాం. భగవంతుడు మనల్ని సద్బుద్ధితో రక్షించుగాక. పూర్వకాలంలో చక్కగా గాడిదల మీద ఈ రుద్రాక్షలు వేసి తీసుకొచ్చి తన నగరానికి అమ్ముకునే ఒక వర్తకుడు ఉండేవాడు. ఓసారి ఆయన ఒక 10-12 గాడిదల్ని పుచ్చుకుని వింధ్యపర్వత ప్రాంగణం నుంచి కేకటం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆ పూట బాగా దొరికే రుద్రాక్షలు. ఈ రుద్రాక్షల్ని ఒక బస్తాలో మరో బస్తాలో వేసి ఈ 2 బస్తాలకి మూతి కట్టి ఈ 2 మూతుల్ని మధ్యలో కలిపి కట్టి గాడిద మీద వేసేవారు. ఈ బస్తాల్ని 2 బస్తాల్ని మధ్యలో మూతి కడతారు చూసారా, కుట్టి దానికి పెరికే అని పేరు అనమాట. అలా ఆ పెరికతో వ్యాపారం చేసిన వాళ్ళందరినీ పెరికీయుడు పెరికివారు అనేవారు ఆ రోజుల్లో. ఇలా ఇటొక బస్తా ఇటో బస్తా ఈ 2 మూట కట్టి మధ్యలో వేసేవారు అనమాట. ఇలా రుద్రాక్షల్ని మూట కట్టి ఆ గాడిద మీద వేసి ఈ వర్త కూడా తీసుకొచ్చేవాడు అనమాట. ఒకసారి తీసుకురావడం మొదలుపెట్టాడు. కర్మగాలి అందులో ఒక గాడిదకి కొంచెం కాలు విరిగింది. దాంతో కుంటుతూ నడవలేకపోయింది. సమయానికి ఇప్పుడే ఈ అడ్డగాడిది కాలు విరిగిందే, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ఇంటికి చేరతాయా? పైగా రుద్రాక్షలు రాబోయే శివరాత్రికి కొంతమందికి ఇస్తానని ఆయన వాగ్దానం కూడా చేశాడు. అందుకని తొందరగా వెళ్ళాలి. అందుకని ఈ కుంటి గాడిద మీద ఉన్న బస్తాలు ఏం చేసేట, అందులో కొంచెం బలంగా ఉన్న యువకుడైన గాడిద ఒకడు ఉన్నాడు, పడుచు గాడిద. పడుచు వాళ్ళు అంటే అందరికీ లోకు కదా, ముసలాళ్ళు ఎలాగో వేయలేరు, వాళ్ళు కక్కు కక్కు దక్కుంటారు. కాస్త ఈ పడుచు గాడిద అయితే వస్తుందని ఒక గాడిద మీద వేసేట మొత్తం బస్తాలని ఆయన. పాపం ఈ గాడిద అంత బరువు వేయలేకపోయింది. ధత్తే రుక్ష రుద్రాక్ష భారంతు వాహిత పతికే నతు, ఇన్ని బస్తాల బరువు రుద్రాక్షల బరువు మొయ్యలేకపోయింది. అయినవాడు ఓ నడు అని కర్రతో కాస్త అదిలించడం మొదలెట్టాడు. కొంచెం దూరం వచ్చాక ఈ వింజపర్వతం దగ్గర ఒక గంగానది ఉంది, నది దాటాలి. అక్కడ నది పెద్దగా నీరు ఉండదు, సన్నగా ఉంటుంది, దాటడం తేలికే. కానీ ఆ ఇసుకలో కాలు పెట్టగానే బరువు మొయ్యలేక ఢామ్మని పడిపోయి చచ్చిపోయింది. ఇసుక దిగితే కాస్త గంగలో కన్నా వెళ్ళేది, ఈలోపు ఒడ్డు మీదే ఆ ఇసుకలో కాలు పెట్టగానే ఈ బరువు మొయ్యలేక కిందకు తూలి పడిపోయి చచ్చిపోయింది. అయ్యయ్యో దిక్కుమాలిన గాడి చచ్చిపోయింది రాని వాడు బాధపడిపోయి ఆ మూటల్ని ఇంకో గాడిదల మీద సర్దేసి వెళ్ళిపోయాడు. ఆ గాడిద శరీరం అక్కడ వదిలేశాడు. గాడిదల మీద వాడికి ఏం ప్రేమ ఉంటుంది? ఏదో గాడిద వాడికి బరువుకు ఉపయోగపడితే తప్ప, లేకపోతే జంతువుల్ని ప్రేమించేవాళ్ళు తక్కువగా ఉంటారు. లేకపోతే ముసలితనం రాగానే ఆవులు తీసుకుపోయి కబేళాలు కమ్మేయటమా ఆ మాంసం కోసం? ఇన్నాళ్ళు నీకు పాలిచ్చి నిన్ను రక్షించిన తల్లిని గోమాతని బోడి 1,000 రూపాయలకి 2,000కి అమ్మేయడం ఏంటండి? అసలు మహాబాధ అనిపిస్తుంది అనమాట. అది ఈ మనిషి ఎంత క్రూరుడు అనిపిస్తుంది. విన్నరా విన్నరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. విన్నరా విన్నరా నరుడా, అందమైన పాట అది గోవులు గోపుర సినిమా కోసం. అందులో అన్న ఒక మాట గుండెల్లో గుచ్చుకుపోతుంది మనకి, ఎంత బాగా రాశారు కవి గారు అనిపిస్తుంది. వయసు డిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసు డిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురుకోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. అసలు ఎంత బాగా రాశాడండి ఆయన. ఈ మధ్యన ఆయన వెళ్ళిపోయాడు పాపం, మహాత్ములంతా వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క శక్తి భగవంతుడు పెడతాడు. ఆ కొసం ఎరుపనమాట, వయసుడిగిన నాడు నన్ను కటికవా అని పాల్చేస్తే ఉసురు కోల్పోయి నా ప్రాణం కోల్పోయి కూడా మీకు ఉపయోగిస్తాను. ఎందుకని? ఆ చర్మంతో చెప్పులు కుట్టించుకుంటున్నావా, కొమ్ములతో దువ్వెనలు చేసుకునేవాడమా, గిట్టలు ఉపయోగిస్తున్నావా, ఎముకలు కూడా ఉపయోగించుకుంటున్నావా? మనం ఇంత చేస్తున్నటువంటి దాన్ని అన్యాయంగా చంపడానికి మాత్రం మనస్సు ఎలా ఒప్పుతుందో తెలియటం లేదు. ఈ సృష్టిలో మానవుడంత నీచుడు రాక్షసుడు మరొకడు ఉంటాడు, రాక్షసుడు అంటాం కానీ వాళ్ళే నయ్యం అనిపిస్తుంది నాకు. పాప గాడిద బరువు బయలాకి చచ్చిపోతే వాడు వదిలేసిపోయాడు. గాడిదంటే ఎన్నో పాపాలు చేస్తే అడ్డగాడిదే పుడుతుంది. మరి పూర్వజన్మలో కాళ్ళు చాచి గురువుగారి కేసు పెడితే వాళ్ళు రాబోయే జన్మలో గాడిదే పుడతారట, తెలుసుగా మీకు ఆ విషయం. మీలో ఎవరికైనా కోరికుంటే చెప్పండి, నాకేసి కాళ్ళు పెట్టండి, నెక్స్ట్ జన్మ అదే పరిశీలించుకోండి, తప్పే ఉంది. కాబట్టి ఏంటంటే గురువుల కేసులా కాళ్ళు పెట్టేటటువంటి వాళ్ళు గాడిదైపడతారు అన్నారు. మరి నేను చెప్పలేదు సుభా, నరకవర్ణంలో యమధర్మరాజు గారు చెప్పాడు, చెప్పింది చెప్పడం నా ధర్మం. ఇప్పుడు ఈ గాడిద మహాపాపములు చేసి చచ్చిపోయింది కనుక దాన్ని పట్టుకుపోవడానికి వెంటనే యమకింకరులు వచ్చారు. యమకింకరులు రాగానే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏది శివకింకరులు కాదు, శివుడు ప్రత్యక్షమయ్యాట. దాంతో యమకింకరులు వణిగిపోయి, ఇది వరకు మీ కింకరులు వచ్చేవారు, మీ కింకరులు అయితే పర్వాలేదు, కింకరులు బదులు శంకరా నువ్వే వచ్చేవేమిటి అంతే, ఈ గాడిద నాలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అని ఆ గాడిద ఆత్మను తీసి ఆయన ఏం చేశాట, త్రినేత్రస్తు సోలపాణిర్ మహేశ్వర, ఆ గాడిద ఆత్మకి ఒక రూపం ఇచ్చాడు, దాన్ని ఒక శరీరంలో ప్రవేశపెట్టాడు. ఆ శరీరం 3 కళ్ళు కలిగింది, 5 తలలున్నాయి, 10 చేతులున్నాయి, విభూతి పూసుకుంది, చేతిలో శూలం ఉంది. అంటే ఏమిటనమాట, గాడిదని తనతో సమానమైన రూపంతో గౌరవించాడు. దానికి ఏమని పేరు? సారూప్యము. అచ్చం శివుడు ఎటువంటి వాడో అటువంటి రూపమును పొందిందిట. తర్వాత తనతో పాటు ఏం చేశాడాయన, మత్ ప్రసాదాత్ మహాసేన మద అంతికముపాగత, నా అనుగ్రహంతో నా రూపం ధరించింది ఆ గాడిద ఆత్మ. ఆ తర్వాత దాన్ని నా పక్కనే పెట్టుకున్నాను అని వెనక్కి చూపించి, ఇది ఇక్కడ ఉన్నాడు ఈయన భృంగిరిటి అని పిలువబడుతున్నాడు. ఈతడే ఒకప్పుడు గాడిద రూపంలో ఉన్నాడు, ఈనాడు నా సన్నిధానంలో ఉన్నాడు. ఎందుకు అంత శక్తి వచ్చిందో తెలిసినా, వాడు చచ్చేటప్పుడు ఆ గాడిద రూపంలో చచ్చేటప్పుడు వాడి వీపు మీద ప్రాణం పోతున్నప్పుడు రుద్రాక్షలు ఉండడమే. మన శరీరంలో రుద్రాక్ష ఉంటే అది లాభం. ప్రాణము పోతున్నప్పుడు, చచ్చిపోయేటప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉన్నవాడు రుద్రస్వరూపుడు అవుతాడు, లేదా రుద్రుడి యొక్క లోకానికి ఎడతాడు. వాడికి ఎంత లోకం వచ్చిందో చూసావా? అందుకే ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు అది రుద్రాక్షలు దాని మీద ఉన్నాయి బస్తాలతో, బస్తాలతో ఉండగా అది చచ్చింది, అందువల్ల అది రుద్రస్వరూపం పొంది శివలోకానికి వెళ్ళింది. అందరం బస్తాలు పోయలేం కదా. అప్పుడు మనం ఏం చెయ్యాలి? మన శరీరం మీద ఒక రుద్రాక్ష అయినా ధరించాలి. ఏ క్షణములో ప్రాణము పోతుందో మానవుడు చెప్పలేడు గనక, ప్రాణం పోయేటప్పుడు అప్పుడు ఎవడో పట్టుకొచ్చి రుద్రాక్ష వేయడు గనక, నిత్యం రుద్రాక్ష ధారణ చెయ్యండి అని చెప్పాడు శివుడు. ఇప్పుడు రుద్రాక్ష ఎప్పుడు ఉంచుకోవాలి శరీరంలో. ఒకసారి రుద్రాక్ష మన శరీరములో ధరిస్తే ఆ రోజు నుంచి అది మన శరీరములో ఒక భాగం, ఒక అంగం. నీ చెయ్యి, నీ కాలు, నీ తల, నీ ముక్కు ఎటువంటివో రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత రుద్రాక్ష కూడా అటువంటిదే. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ముక్కు తీసి పక్కన పెట్టలేం కదా. ప్లాస్టిక్ ముక్కులు ఉంటే వేరే విషయం, ఒరిజినల్ ముక్కు. ఇప్పుడు ఈ ముక్కు నేను తీసి పక్కన పెట్టలేనాయి, ఈ చెయ్యి తీసి పక్కన పెట్టలేమాయి, తలకాయ కూడా ఇలా తీసేసి అదేదో సినిమాలో తీసినట్టుగా ఇలా పైకి తీసేస్తారే మాంత్రికులు, అలా తీసి పక్కన పెట్టలేం కదా. అలా పెట్టి నా ఉపన్యాసానికి రండి, అప్పుడు మిమ్మల్ని నేను గౌరవించి మీకు రుద్రాక్ష ధారణ పెద్ద అక్కర్లేదండి అనొచ్చు. కానీ మన అవయవాలు మన మాట వినవు. అలాగే అవయవాలు ఎలా తీయలేమో రుద్రాక్ష కూడా ఒక అంగమని భావించి తీసి పక్కన పెట్టకండి, ఎప్పుడూ ధరించండి. దానివల్ల లాభం ఏమిటంటే ప్రాణాపాయ స్థితిలో మనకు కైలాసం వంటి దివ్యలోకాలు అందిస్తుంది. ఈ కథనట శిష్యులు కాని వాళ్ళకి చెప్పొద్దన్నాడు, అభక్తులకు చెప్పొద్దన్నాడు. ఇప్పుడు మీరు మాకెందుకు చెప్పారని అడగచ్చుగా. నా మీద భక్తి లేకపోతే ఇక్కడికి వచ్చి లోపల కూర్చుంటారా, కూర్చున్న బయటికి పారిపోతారు, అందుకు చెప్పాను నేను. అభక్తుడికి ఎప్పుడూ ఇవ్వద్దు. ఏమండి నిజమే చెప్పారా అని అడగండి. ఇదిగో 26-27 శ్లోకాలు చెప్పాడు. స్వశిష్యేభ్యస్తు వక్తవ్యం, ఈ వీళ్ళు నా శిష్యులు, నా మీద భక్తితో వింటున్నారు అనుకున్న వాళ్ళకే చెప్పాలి. నా శిష్యేభ్య కదాచన, నీ మీద గౌరవం లేక నిన్ను తిరస్కరించేవాడికి చెప్పకు. తర్వాత అభక్తేభ్యోపి మూర్ఖేభ్య కదాచిన్న ప్రకాశయ్యేది, మూర్ఖులకి నమ్మకం లేని వాళ్ళకి చెప్పకూడదు అన్నాడు. మీరు గ్యారంటీగా మహాత్ములు, మూర్ఖులు కాదు, భక్తులు. మీరు విని నమ్మి ఆచరిస్తారు, అందుకు చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీలాంటి భక్తులకి. ఎక్కడో బయట భక్తి లేకుండా విన్నవాడు ఎవడన్నా నన్ను అడిగితే వాడికి చెప్పట్లా, వాడెవడన్నా నా దగ్గరికి రావడానికి వీల్లేదు. భక్తుడి నమ్మేవాడు అడగండి. నమ్మని వాడికి ఎందుకంటే అసలు ఇది, నీకు నమ్మకం లేదు, నీకెందుకు, నీకు రుద్రాక్ష మీద నమ్మకం లేదు, ఎప్పుడు పడితే ఇప్పుడు వేసుకోకూడదు అంటావు, అటువంటిప్పుడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. నేను మీలాంటి ఉత్తముల కోసం చెబుతున్నాను, శ్రద్ధతో వినేవారి కోసం చెబుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎవడికి పడితే వాడికి ఈ విషయం చెప్పకూడదట. అందువల్ల చెప్పాలంటే అవతల వాళ్ళ మీద అంత నమ్మకం ఉండాలి. ఎందుకు ఇప్పుడు గురువుగారికి అంత నమ్మకం ఉందంటే, ఎంతో కష్టపడి నిలబడి పాప వెనకాతలు ఉన్నాయని కూర్చోవడానికి కుర్చీ లేకపోతే నిలబడి వింటున్నాడు, కొంతమంది కింద కూర్చొని వింటున్నారు, ఇలా శ్రద్ధతో వింటున్నారు. ఒక్కొక్కప్పుడు పక్క ఆవిడ నిద్రలో టక్కనిలా మీద పడుతుంది, ఆ మూల ఒక ఆవిడ పడింది, అయినా ఆవిడని పక్కకు తోసి మెల్లిగా వింటున్నారు. ఇన్ని కష్టాలు పడి వింటుంటే ఇక మీరు భక్తులు కాకపోతే అభక్తులు ఎలా అంటామండి? ఖచ్చితంగా మీరు భక్తులు, జ్ఞానులు, మహాత్ములు కాబట్టి ఈ కథ మీకు చెప్పవచ్చు. రుద్రాక్షధారణముతో సాటి వచ్చేది మరొకటి ఏదీ లేదు. ఎంత దరిద్రుడైనా, నీచుడైనా, పాపాత్ముడైనా శవం మీద కనుక రుద్రాక్ష ఉంటే వాడు బాగుపడతాడు. శవం మీద కూడా ఉండొచ్చు అన్నారండి. ఇప్పుడు శివుడు ఇంకొకటి చెప్తున్నాడు. అత్రతే కథయిష్యామి పురాణం వృత్తముత్తమం, ఇప్పుడు నీకు ఒక పురాణ కథ చెబుతున్నాను అని ఇప్పుడు చెబుతున్నది కథ ఎవరు? శివుడు. ఎవరికి? కుమారస్వామి మొదలైన వారందరికీ చెబుతున్నాడు. ఇదే కథని యాజటీతిగా శ్రీమన్నారాయణుడు నారదునికి చెబుతున్నాడు. ఇదే కథని వేదవ్యాసుల వారు జనమేజయునికి చెబుతున్నారు. సౌనకాదులకు సూతుల వారు చెబుతున్నారు. పద్మాకర గారు గుంటూరు భక్తులకు చెబుతున్నారు. కోసలేషు ద్విజః కశ్చిత్ గిరినాథ ఇతి శ్రుత, కోసల దేశంలో గిరినాథుడనే ఒక మహాపండితుడు ఉన్నాడు. ఆయన మంచి ధనవంతుట్ట, ధర్మాత్ముడు, వేదాలు వేదాంగాలు చదువుకున్నాడు, మహాత్ముడు ఆయన. ఆయనకి బంగారం లాంటి భార్య ఉన్నది, ఉత్తమ పండితుడు, ఉత్తమురాలు కూడా. వీళ్ళకి పెళ్ళైన చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. సుందరాకృతి, అందగాడు పుట్టేట్టు పుట్టినవాడు కూడా. అప్పుడు వీడు సుగుణములకు నిలయం అవ్వాలనే ఉద్దేశంతో వాడు నాన్నగారు నామ్నా గుణనిధి ఖ్యాత తరుణ కామసుందర, వాడికి గుణనిధి అని పేరెట్టారు. మంచి గుణములకు వాడు నిలయము కావాలి అనుకుని గుణనిధి అని పేరెట్టారట. వాడు యువకుడు అయ్యేసరికి ఇంచుమించుగా 16-18 ఏళ్ళ వయసులోకి వచ్చేసరికి మంచి నవయౌవనంలో పరమసుందరుడిగా ఉన్నట్ట. యౌవనంలోకి వచ్చేసరికి ఇంచుమించుగా అందరికీ బాగుంటారట. సంస్కృతంలో సామెత ఉంది, దాన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశారు. జమానేమే గధాభి సుందర హోతాహయ, వయసులో ఉన్నప్పుడు గాడిద కూడా అందంగా ఉంటుందట, రిటైర్ అయ్యాక అందంగా ఉంటే అప్పుడు వాడు అందగాడు. ఇంచుమించుగా కొంత వయస్సు వచ్చాక అప్పుడు కనుక అందంగా ఉంటే ఇప్పుడు చూడండి ఆయన ఎంత అందంగా ఉన్నారో, అది అందం అంటే. కాబట్టి రిటైర్ అయిన తర్వాత మనుషులు చూడగానే అట్రాక్షన్ కలిగిందంటే సౌందర్యం. యవ్వనంలో ఉన్నాడు, పైగా వీడు అందగాడు. అప్పుడు గురువుగారు వాడు నాన్నగారు, ఒరే నేను చాలా కాలం నీకు పాఠం చెప్పానురా, కానీ ఎంత తండ్రి దగ్గర చదువుకున్నా గురుకులంలో కూడా చదువుకుంటే మంచిది, నీకు చాలా వరకు పాఠాలు నేర్పాను, కొన్ని వ్యాకరణ విద్యలు, కొన్ని రకాల వేద సంబంధమైన మంత్రములు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి చదువుకో. మన ఊళ్ళోనే ధిషణుడు అని పేరు కలిగిన ఒక గురువుగారు ఉన్నారు, ఆయన చాలా పండితుడు, తన దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళని కన్నబిడ్డల్లో చూస్తాడు, అన్నం పెట్టి మకామిచ్చి మరీ చదివిస్తాడు. నీవెలాగో ఉన్న ఊళ్ళోనే ఉన్నావు కనుక మకాముకి ఇబ్బంది లేదు, హాయిగా ఆయన దగ్గరికి వెళ్ళి చదువుకుని మన భోజనం చేస్తూ మన ఇంట్లో పడుకో అని తండ్రి ఒక రోజున ధిషణుడు అనే ఒక గురువు గారి దగ్గరికి విద్యకి పంపాడు. ఈ ధిషణుల వారికి అప్పటికే 50 ఏళ్ళు ఉన్నాయి, ఆయన భార్యకి 25 ఏళ్ళు ఉన్నాయి. ఆయన 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు కర్మ, అందుకే ఎప్పుడు కూడా ముసలితనంలో పొడుచు భార్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. వృద్ధస్య తరుణి ఈ విషయం నేను అన్నస్సుమా వ్యాసుల వారు చెప్పారు, మళ్ళీ నా మీద పడకండి. ఇదో పెద్ద గొడవ ఏమిటంటే నాకు ఏదన్నా చెబుదామంటే ఎవడికి ఏం గుచ్చుకుంటుందో తెలియట్లేదు, వాడు వచ్చి నా మీద ఏం పడతాడో తెలియట్లేదు. ఎందుకంటే ఒక ఆయన మాతో పారాయణకు వచ్చేవాడు చాలా కాలం క్రితం, ఇప్పుడు లేడు ఆయన, వెళ్ళిపోయాడు. ఆయన రాగానే ముందు ఏమండో ఈవిడు మావిడండోయ్ ఈవిడ మావిడండోయ్ అనేవాడు, ఎవడు అడగకుండానే. ఎందుకని ఆయన చూస్తే 70 ఏళ్ళు, ఈవిడికి చూస్తే 25 ఏళ్ళు. అందుకని ఎవరన్నా మీ మనవరాలా కూతురు అంటారేమో అని భయం కొద్ది రాగానే ముందు అడిగినా అడగకపోయినా ఆయన ఈవిడ మావిడండోయ్ ఈవిడ మావిడండోయ్ అని. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా అనమాట ఈవిడ మావిడండోయ్ అన్న ఆయన రారే అనేవారు. ఆయనకి పెర్మనెంట్గా బిరుదు వచ్చేసింది, ఈవిడ మా ఆవిడేనండోయ్ గురువుగారేరి అనేవారు. కారణం ఏంటంటే ఆయనకి భయం ఎవడేం మాట్లాడతాడని. ఇక పెళ్ళాన్ని పొరపాటున ఎవరితోటి మాట్లాడించేవాడు కాదు, మాయిదారు గొడవ, ఎక్కడ పారాయణకు వచ్చిన గదిలో పెట్టి తాళం వేసుకొచ్చి ఇది పారాయణ చేసి మడిపోయేవాడు. అనుమానం తీసేట వృద్ధస్య తరుణి విషం, వృద్ధాప్యంలో యౌవనవతిని వివాహం చేసుకోవడంతో ఇక అక్కడ అది విషం లాంటిది వాడికి బెంగ అనమాట. ఆవిడ ఎంత ఉత్తమరాలని వీడికి బెంగ. కానీ ఈయన అలా కాదు, పాపం భార్య నిజంగా గౌరవించేవాడు. ఈయనకి 50 ఆవిడికి 25, ఈయన ఎప్పుడు చూసినా పాఠాలు చెప్పుకునేవాడు, నియమం నిష్టమనేవాడు, పాపం వేదాలు చదువుకునేవాడు. ఈవిడ కొంచెం యౌవన మదం వికారం కలిగినది. ఈ కుర్రాడు పాఠాలకి చేరాడు. ఆవిడ పేరు ముక్తావళి అట. మోహయామాస రూపేణ యౌవనేన మదేన చ, వీడు నవయౌవనంలో ఉన్నాడు, ఓ 18 ఏళ్ళవాడు, ఈ సుందరి 25 ఏళ్ళు ఆవిడ, ఈవిడ సుందరి వీడు సుందరుడు. వీడికి చిన్నప్పటి నుంచి దుర్వికారాలు అన్నీ ఎన్నుండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి. దాంతో వీడు ఆ సుందరిని చూస్తూ ఉండేవాడు. గురువుగారు పాఠం చెప్పినంత సేపు కూడా ఆవిడ కూడా గురువుగారి వెనకాతలో నిలబడి ఆయన గడ్డం కింద చేయి పెట్టుకుని ఇటు పెట్టుకుని చెవులు గిలుక్కుని వికారపు చూపులు చూసేది. గురువుగారు పాఠం చెబుతున్నంతసేపు ఆయన ఎంతసేపు పుస్తకం చూసుకుంటూ అయ్యుణ్ అరులుక్కు అంటూ ఉంటే వీడి లుక్కులు ఇటుండేవి, అరులుక్కు కాదు. పాప ఆయన పట్టించుకోలేదు, కుర్రాడికి పాఠం చెప్పాడు. ఈ ఇద్దరు వికారాల్లో పడ్డారు. క్రమంగా గురువుగారు వేరే పాఠశాలలకు పాఠాలకు వెళ్ళేటప్పుడు గురువుగారు ఎంతసేపు ఒక శిష్యుడికే పాఠం చెప్పడుగా, ఇతర బాలురికి పాఠాలకు ఆయన వెళ్ళగానే ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యామోహంలో పడ్డారు. ఈ ఎవడెందుకు వస్తాడో, వాడి వికారాలు వాడవి, ఈ కర్మని ఎవడు తప్పించలేడు. ఈ ఇద్దరు వికారంలో పడ్డారట. సంగతస్థుతయా అసార్థం కించిత్ కాలం తతోభ్య, ఈ ఇద్దరు హాయిగా కామోపభోగాలు అనుభవించడం మొదలెట్టారు. గురువుగారికి అస్సలు తెలిసేది కాదు, కానీ గురువుగారికి తెలియదు, కానీ గురువుగారి పక్కన ఉన్న శిష్యులు కుర్రాళ్ళైన వాళ్ళు కనిపెట్టారు. చీటికి మాటికి గురువుగారు పాఠానికి వచ్చినప్పుడల్లా ఈ వీడు ఆ గుడిసెలో దూరుతున్నాడు ఈ దుర్మార్గుడు అని రహస్యంగా చూచి మెల్లిమెల్లిగా చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. పాపం గురువుగారికి అది కూడా అర్థం కాదేటండి, మరీ అమ్మాయి పుట్టయన అంత చేతస్థంగా ఉండేవాడు. ఆయన పట్టించుకోకుండా ఒరే ఏమిట్రా అస్తమాటు, వా గురువుగారి భార్య పిల్లాడికి అన్నం పెడుతోంది అక్కడికెడతారేమిరా అనేవట్ట, అన్నం కాదు ఆవిడేదో చేస్తోంది, అయినా వీళ్ళు పాప అమాయకుడు అన్నం పెడుతుంటాడు చూడకూడదురా ఇలా అనుకునేవట్టు పాపం ఈ వెర్రాడు. క్రమంగా ఈ పిల్లల్లో కొంతమంది ఈ గుణనిధి తండ్రి గిరినాథుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అబ్బాయి చెయ్యరాని మహాపాపం చేస్తున్నాడు, గురుపత్నితో సాంగత్యం ఏర్పాటు చేసుకున్నాడు, వారిద్దరూ పట్టపగలు లేదు రాత్రి లేదు సంభోగిస్తున్నారు, ఇది మహాపాపం, మీ పిల్లాన్ని దారిలో పెట్టండి అన్నారట. తల్లిదండ్రులు కూడా ఇతరులు చెప్తే నమ్మలేదు, వాళ్ళు కూడా ఒకనాడు ప్రత్యక్షంగా చూశారు, కానీ గురువుగారికి చెబితే పాపం, గురువుగారికి తెలిస్తే బాధపడతాడు, అందుకని ఆ రాత్రి కుర్రాడిని ఇంటికి పిలిచారు. పిలిచి ఒరే ఏమిట్రా ఈ మహాపాపం, అత్యంత మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం గురుపత్ని సంగమం, గురువుగారి భార్య అంటే తల్లితో సమానం, తప్పురా అనగానే వాడేం చేశాట, మాతరం పితరం చాపి మారయామాస తద్విషాత్, అలాగే నాన్న గురుపత్నితో సంగమం పాపమా, అలాగే ఇంక చెయ్యంలే, ఈ పూట మనం ముగ్గురం కలిసి అన్నం తిందాం అన్నట్ట. అమ్మయ్య కుర్రాడు మారిపోయాడు అనుకున్నారు వాళ్ళు. వాడు ఓ భయంకరమైన కాలకోట విషాన్ని ఎప్పుడు కూడా పెట్టుకునేవాట, ఆ విషాన్ని తీసుకెళ్ళి అమ్మ నాన్న తినేటటువంటి విస్తరాకులో కలిపేశాడు, అన్నంలో కలిపేశాడు, తక్షణం చచ్చిపోయారట. విషాత్తు మారయామాస, విషం పెట్టి తల్లిదండ్రులు చంపాడు, ఎందుకని గురుపత్ని సంగమం వద్దన్నారని. ఆ తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోయిన వెంటనే బయలుదేరి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అప్పుడే ఫోన్ చేసి పడుకుంటూ ఉంటే, గురువుగారండి గురువుగారండి ఎందుకో తెలియదండి ఇంటికి వెళ్ళాను కానండి నా మనసులో లేదండి, కొంచెం మీకు సేవ చేసుకుంటానండి అన్నట్ట. చేసుకోరా అన్నాడు ఆయన. వీడు కాళ్ళు ఒత్తుతూ, గురువుగారు పాపం మీకు గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుగా ఉంది, చీటికి బట్టి ఇబ్బంది పడుతున్నారు, కొంచెం తాంబూలం ఇవ్వనా అన్నట్ట. పాపం గురువుగారికి తాంబూలం అంటే ఇష్టం పడుకునేటప్పుడు, అలాగే అన్నాడు ఆయన. మంచి తవలపాకులు తెచ్చి దాంట్లో సున్నం కాదు చీకట్లో ఈ విషం రాశాడు, కాలకోట విషం. కాలకోట విషము రాసినటువంటి తాంబూలం గురువుగారికి ఇచ్చాడు. విషం దదవుచ కొరవే ఏ భే పశ్చాత్తు నిర్భయ, నిర్భయంగా గురువుగారికి తాంబూలంలో విషం ఇచ్చి చంపేశాడు. ఆ కాలకోట విషం దెబ్బకి ఏకకాలంలో అటు తల్లిదండ్రులు ఇంటి దగ్గర తిండి తిరిగి తెచ్చారు, ఇక్కడ గురువుగారు తాంబూలం దెబ్బకి చచ్చిపోయాడు. ఇంకెప్పుడైతే గురువు పోయాడో అటు తల్లిదండ్రులు పోయారో వెంటనే ఈ పెళ్ళాన్ని గురువుగారి భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారాక జనం ఏమనుకున్నారు, ఆ రోజుల్లో ఇంత పెద్ద ఈ పోస్టు మార్టములు గందరగోళాలు లేవు కదా, పాపం గురువుగారు గుండెకి చచ్చిపోయినట్టున్నాడు, గురువుగారి భార్య ఏదండి అంటే వాళ్ళలో కొందరు అన్నారట, ఆయన బతికొండగానే ఇక్కడ ఉండదు ఆవిడ, ఏ వీడు చచ్చిపోతే ఇక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడుంటుంది, ఆ గుణనిధితో పోయింది అన్నారట. దాంతో ఊళ్ళో వాళ్ళంతా ఒరే గుణనిధి నువ్వు నీచుడివిరా, గురువుగారి భార్యను తూపేవురా అని రోజు తిట్టడం మొదలెట్టారు, తూ అని ఊడ మొదలుపెట్టారట. అంబూకృతము అన్నారు ఇక్కడ, అంబూకృతం అంటే రెండు అర్థాలు, వాడిని చూడగానే తుపుక్కు నుమ్మేవారు, ఉమ్మడాన్ని అంబూకృతం అంటారు. రెండోది ఏంటో తెలుసా, వాడిని చూడగానే స్నానం చేసేవారు, మనిషిని చూడగానే స్నానం చేయడానికి కూడా అంబూకృతం అంటారు. ఒక మనిషిని చూడగానే ఎప్పుడు స్నానం చేస్తామండి, మీకు తెలుసుగా శాస్త్ర ప్రకారం శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే, అది కూడా చూస్తే కాదు, శవమును ముట్టుకున్న వెంటనే ఏం చేయాలట, స్నానం చేయాలి, లేదా శ్మశానానికి వెడితే స్నానం చేయాలి. స్నాయీత కటవాన్ చైత్య స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిము పేత్యచ, శ్మశానమునకు వెళ్ళినవాడు శవమును తాకినవాడు కట్టుకొట్టలతో స్నానం చేయాలి. వీడు చూడగానే కట్టుకొట్టలతో స్నానం చేశారంటే నువ్వు శవం లాంటి వాడివిరా, శ్మశానం లాంటి వాడివిరా, గురుపత్ని సంభోగం చేసేవరా అని చెప్పకుండా చెప్పడం అనమాట. దాంతో వాడు ఈ ఊళ్ళో ఉండలేము అనుకుని ఆస్తంతా అమ్మేసి ఈ మహాత్మురాల్ని ముక్తావళిని గురుపత్నిని వెంట పెట్టుకుని అడవికి పోయాడు. ఈ పట్టుకుపోయిన డబ్బులతో కొంతకాలం తాగి తందనాలాడి తిరిగారు. రోజు తాగాలి తందనాలాడాలంటే ఈ డబ్బు ఎక్కడ సరిపోతుంది, అందుకని దారిలో ఏం చేశాట, ఇంకా డబ్బులు కావాలి తాగడానికి, మనం బతకడానికి మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి కనుక ఇక మిగిలింది దొంగతనం ఒకటే అన్నాడు. దొంగతనం చేసి డబ్బు తెస్తానన్నట్ట. ఆవిడ సంతోషించి ఓ దుడ్డు కర్ర ఇచ్చి, ఇదిగో దొంగతనంలో కూడా పనికిమాలిన వాళ్ళ తోలికి వెళ్ళకు, బాగా నగలున్న వాళ్ళని డబ్బున్న వాళ్ళని కాళ్ళకి గండపెండేరాలు ఉన్న వాళ్ళని చేతులకి కంకణాలు ఉన్న వాళ్ళని చూసుకోందిట, వాళ్ళు లేడు కాబట్టి నాకు గండం లేదు కానీ. ఆవిడ అలా సలహా ఇచ్చి కర్ర ఇవ్వగానే ఈ కర్ర పుచ్చుకుని వాడు బయలుదేరాడు. వాడు అదృష్టమో దురదృష్టమో ఆ పూట పాప మహానుభావులు వేద పండితులు డబ్బున్న వాళ్ళు ఆ పూట అలా వెళ్ళారట. ఆ పోటే వాళ్ళ కర్మయోగం వల్ల అందరికీ రాజులు మహారాజు గారు గండపెండేరాలు కంకణాలు వేశాడు. ఈ బ్రాహ్మణోత్తములందరూ గండపెండేరాలు కంకణాలు చెవులు కొండరాలతో గొలుసులతో వస్తున్నారు. వాళ్ళ భార్యలకు నగలున్నాయి. ఈ దుర్మార్గుడు, అయ్యో మహాత్ములు వీళ్ళు వీళ్ళని చంపితే పాపమనే ఆలోచన లేకుండా వాళ్ళ మీదకి పోయాడు. మార్గే స్థితో ద్రవ్యలోభాత్ జఘాన బ్రాహ్మణాన్ బహున్, చితక్కొట్టి చంపేసి ఈ బ్రాహ్మణులందరినీ కర్రతోటి, వాళ్ళ దగ్గర ఉన్న కుండలాలు కంకణాలు గండపెండేరాలు బంగారాలు అన్నీ లాగేసుకున్నాడు. వాళ్ళ భార్యను దోచేసుకున్నాడు. ఇది తీసుకొచ్చి ఈ దుష్టురాలతో అడవిలో ఒక చోట మకాం పెట్టాడు. ఇంకిక్కడి నుంచి ఈ డబ్బుతోటి వాడు రోజు కళ్ళు తెచ్చుకోవడం మాంసం తెచ్చుకోవడం హాయిగా సుఖంగా త్రాగడం తినడం ఇలా గడిపాడు. కొంతకాలం గడిచింది. ఎక్కువ కాలం తాగ్గా వీడి శరీరం భయంకర రోగముల పాలైపోయింది. విషరోగాలు వచ్చి పట్టుకున్నాయి వీడిని. వీడికంటే ముందు ఈ దుష్టురాలు ముక్తావిడి తెచ్చిపోయింది. వీడు క్రమంగా రోగిష్టివాడైపోయి నోట్లోంచి పురుగులు పడి చివరి రోజుల్లో నానాయాతన పడి 6 సంవత్సరములు గుడిసెలో మంచం మీద పడి తెచ్చేటండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. పరమపాపాత్ములకి చివరి రోజుల్లో దరిద్రపు చావు వస్తుంది. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్సునితే, మనం తీవ్రంగా చేసిన పుణ్యం పాపం ఇక్కడ అనుభవిస్తాం. మహాపాపాలు చేస్తే ఆ పాపాలు ఎక్కడికి వెళ్ళవు. అన్ని పాపాలు చేశాడు వాడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటామే. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకనాడు ప్రతి పాపం అనుభవించి తీరవలసిందే. ఎవరూ లేరనుకుని పాపాలు చేసేస్తే మనల్ని శిక్షించేవాడు రహస్యంగా శిక్షిస్తూనే ఉంటాడు. 6 సంవత్సరములటండి వీడు మంచం మీద పడి తీసుకుని చచ్చిపోయాడు. రోగాలతో చచ్చిపోయాడు. ఈ 6 ఏళ్ళు నోట్లోంచి పురుగులు కూడా పడేవి, తిండి సహించేది కాదు, చావడం మొండి ప్రాణం అది. అలా చచ్చాడు వాడు. ఈ దుర్మార్గుడు చచ్చిపోయిన కొద్ది రోజుల వరకు అడవిలో అసలు వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. వీడి ఆత్మ ఒక పిశాచం అయిపోయింది, రుద్ర పిశాచం అయిపోయింది అని అల్లాడిపోవడం మొదలుపెట్టింది అడవిలో. ఈ పిశాచాలకి అందమైన శరీరం ఉండదు. ఆకలిస్తే అన్నం తినడానికి అన్నం దొరకదు, దాహం వేస్తే మంచినీళ్ళు దొరకవు. అందుకే గురువుల్ని తిట్టద్దురా అని ఎందుకు చెప్పారు? గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువుగారు చెప్పారంటే ప్రాణమైనా ఇవ్వవలసింది. అలాంటి గురువుని ఎవడైనా హుంకృత్య హుంకరించిన తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా, ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి గురువుగారు చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించిన మంచినీళ్ళు లేని అడవిలో బ్రహ్మరాక్షసుడే పుడతాట. నిర్జలే దేశ అన్నాడండి, మంచినీళ్ళు దొరకవు. అక్కడ పిశాచం అయిపోతాడు. పిశాచం అయిపోయి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఏడుస్తాడు. ఒళ్ళంత బాధ ఎక్కువగా ఉంటుందట. పుళ్ళు పడిపోతే ఒళ్ళు ఎలా ఉంటుందండి, కత్తులతో కోస్తే ఎలా ఉంటుంది, అలాంటి బాధ పొందుతాట పిశాచ రూపంలో. మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, మంచినీళ్ళు దొరకవు. అన్నం తినాలనిపిస్తుంది, ఆకలిస్తుంది, తిండి దొరకదు. అలా ఎంతకాలం ఉంటాడో తెలియదు. అంత నరకం దొరకట్లేదు. నరకానికి అడితే నయ్యం. ఇది నరకము కాదు, స్వర్గము కాదు, మానవ జన్మ కాదు, మధ్యలో పిశాచం బ్రహ్మరాక్షసుడిగా ఉంటాడట. అలా బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు వీడు. వీడి శరీరం ఎన్నాళ్ళు సంస్కారము లేకుండా ఉంటే అన్నాళ్ళు పిశాచంగానే ఉంటాడు వాడు. ఎవడో ఒకడు ఆ శరీరాన్ని తగలబెట్టాలి లేదా పాతి పెట్టాలి, అప్పటిదాకా పిశాచంగా ఉంటాడు. ఎవడైనా అదృష్టవశాత్తు పాతి పెట్టినా తగలబెట్టినా అప్పుడు వీడి ఆత్మని యమకింకరులు యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నరకానికి తీసుకెడతారు. ఆ నరకం దీనికంటే నయ్యంట, అంత యాతన పడుతున్నాడు వీడు. ఇలా 8 రోజులు గడిచింది. వీడు ఆ శవాన్ని చూసుకుని, ఎవరైనా నా శవాన్ని పూడ్చిపెట్టండి రా బాబు, తగలబెట్టండి రా బాబు, ఈ బాధ పడలేకపోతున్నాను అని ఏడవడం మొదలుపెట్టాట. ఆ ఏడుపు కూడా ఎవరికి వినపడదు. ఎక్కడో ఉంటుంది యోగం. ఒకరోజు నటుగా కట్టెలు కొట్టుకునేవాళ్ళు అడవిలోకి వెళ్ళారు. ఈ కట్టెలు కొట్టుకునేవాళ్ళు గొడ్డళ్ళు గుణపాలు పుచ్చుకొని అడవిలో ఎండు కట్టెల కోసం పెడుతూ అవి కొట్టుకు తీసుకొచ్చి అమ్ముతారన్నమాట వాళ్ళు. వాళ్ళు ఈ శవాన్ని చూశారు. అప్పటికి 8 రోజులు శవం కొంచెం కుళ్ళిపోతుంది. వాళ్ళు చూశారు శవాన్ని, వాళ్ళకి జాలేసింది. అనాథ ప్రేత సంస్కారాత్తు కోటి యజ్ఞఫలం లభేత్తు అని ఎవరో చెప్పారట. దిక్కులేని శవాన్ని తగలబెట్టినా పాతి పెట్టినా కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది, కాబట్టి ఈ శవాన్ని ఇలా వదలొద్దు, దీన్ని ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళలో ఒకడన్నాడు, కట్టెలు ఉన్నాయి మన దగ్గర, అగ్ని లేదు కదా, కాబట్టి ఓ పని చేద్దాం, తవ్వి పాతి పెట్టేద్దాం అన్నారు. పాతి పెట్టడం మంచిది. పైగా వీడు బ్రహ్మచారో తెలియదు, సన్యాసో తెలియదు, ఇంకోడో తెలియదు, మనకి ఎవడో తెలియనప్పుడు తగలబెట్టడం కంటే పాతి పెట్టడం మంచిది అని వాళ్ళు గొడ్డళ్ళు గుణపాలతో నేల తవ్వి బాగా తవ్వి ఈ దరిద్రుని అందులో పాతి పెట్టారు. వాడు అలా పాతి పెట్టి పెట్టడంతో యాతనా శరీరం పుచ్చుకుని యమకింకరులు వచ్చారు. వీడిని పాతి పెట్టారు కాబట్టి వీడిని నరకానికి పట్టుకుపోదామనే ఉద్దేశంతో యమకింకరులు ఒక దిక్కుమాలిన శరీరాన్ని, నల్లని శరీరాన్ని, యమలోకంలో శిక్షలు అనుభవించే యాతనా శరీరాన్ని పుచ్చుకుని అక్కడికి వచ్చి ఈ ప్రాణాన్ని అందులో పెట్టబోయారట ఈ పిశాచంగాన్ని. ఎంతలో అక్కడికి శివకింకరులు వచ్చేశారు. నేతుంతం యమదూతాశ్చ సమాజగ్ము సహస్రశః శివలోకాచ్చవగణాస్తథైవచ సమాగతాః. పరమదుర్మార్గుడు గనక వీడి ప్రాణాన్ని, ఈ పిశాచపు ఆత్మని యాతనా శరీరంలో ప్రవేశపెడదాం అని వేల కొలదిగా యమకింకరులు వచ్చారు. వేలాది యమకింకరులు ఎప్పుడు వస్తారంటే అంత పాపాత్ముడైతే వస్తారు, వాడే వంటి నీచుడైతే వస్తారు. అదే సమయంలో అంతమంది శివకింకరులు వచ్చారు. ఈ శివకింకరులు రాగానే యమకింకరులు కంగారు పడి, ఇదేంటండి, ఎప్పుడు చూసినా మీరే మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు, మీరో విష్ణు కింకరులు రావడం, దుర్మార్గుల్ని విడిపించి పట్టుకుపోవడం చేస్తే ఎలాగండి, అసలు వీడికి బెయిల్ కూడా ఇవ్వకూడదండి, అటువంటి దుర్మార్గుడు వీడు, వీడి ప్రాణాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెడతాం, యమలోకానికి పట్టుకుపోతాం, అక్కడ వీడిని కుంభీపాకం వంటి భయంకర నరకాల్లో వేస్తాం, కుళ్ళబొడి చేస్తాం, కొన్ని వేలు కోట్లు సంవత్సరాలు యమలోకాల్లో శిక్షలు అనుభవించాక ఆ తర్వాత భూలోకంలో దోమగా, చేమగా, నల్లిగా, బల్లిగా, పిల్లిగా, ఇలా ఎన్నో ఎన్ని రకాలుగానో పుట్టి 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 కొంతకాలానికి మళ్ళీ భూలోకంలో కుంటాడుగా, గుడ్డాడుగా, నడ్డాడుగా, రోగిగా, అనేక రకాల పొడరోగాలతో పుట్టి పుట్టి ఎప్పటికో పద్మాకర్ గారి పురాణం విని ఒక భక్తుడే పుట్టి అప్పుడు పురాణం విని తరిస్తాడు. కాబట్టి వీడిని మేము పట్టుకుపోతాం అనగానే శివకింకరులు అన్నారు, మీకు శివధర్మం తెలియదు రాయన, మీకు ధర్మం తప్ప ధర్మ సూక్ష్మం తెలియదు. శివధర్మం బతిలేశం, శివధర్మం అత్యంత సూక్ష్మం. ఇంత పిసరు శివుడికి సంబంధించిన వస్తువు పాపాత్ముని శరీరమునకు తగిలిన వాడు మహాయోగజాతకుడవుతాడు. ప్రస్తుతం వీణ్ణి అందమైన శివ శరీరంలో ప్రవేశపెట్టి కైలాసానికి పట్టుకెళ్ళడానికి వచ్చాము. ఇదిగో చూడండి, ఇది కైలాసంలో ఉండే మాలాంటి శివుని దూతలు ధరించే శరీరం. ఈ శరీరాన్ని శివుడు వీడి కోసం పంపాడు, వీడి ప్రాణాన్ని ఇందులో ప్రవేశపెడతాం అన్నారట. అప్పుడు ఇదేంటండి అన్నారు మళ్ళీ యమదూతలు. యమదూతాస్తదా ప్రోతు పుణ్యమస్తి కిమస్తి, వీడిలో ఏముందండి పుణ్యం, ఇంత పిసరు కూడా పుణ్యం చేయలేదు. ఈ పరమధర్మార్గుడు గురువుగారి భార్య సంభోగం చేశాడు, అంతటితో ఆగక గురువుకి విషం పెట్టి చంపాడు, తల్లిదండ్రుల్ని చంపాడు, ఎంతోమంది వేద పండితుల్ని, మహానుభావుల్ని చంపాడు, బ్రాహ్మణోత్తముల్ని, వాళ్ళ భార్యల్ని చంపాడు, ఇన్ని పాపములు చేసి ఇష్టం వచ్చినట్టు తినకూడనివి తిని త్రాగకూడనివి త్రాగి స్వేచ్ఛగా చరించిన ఈ వ్యభిచారికి, ఈ పాపికి, ఈ నీచునికి మీరు శివ శరీరం పట్టుకొచ్చి కైలాసానికి పంపిస్తామంటే ఇంక రేపటి నుంచి జనాలంతా పాపాలు చేయక పుణ్యం చేస్తారు. మీరు ఇటువంటి దుర్మార్గుణ్ణి కైలాసానికి పంపారని తెలిస్తే రేపటి నుంచి భూలోకవాసులంతా ఐసర మధ్యాహిక మీదట మనం సుఖంగా భూలోకంలో తిందాం, తాగుదాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం, వావి లేదు, వరుస లేదు, తిరుగుదాం అనుకుంటారు. కాబట్టి వీడిలో ఏ పుణ్యం ఉందో, ఎందువల్ల వీడు కైలాసానికి ఎడుతున్నాడో చెప్పండి అనగానే శివదూతలు నవ్వారు. కొంచెం ఈ శ్లోకం వినండి. శివదూతాః తదా ప్రోచుః అయం యస్మిన్ స్థలే మృతః దశహస్తాదధో భూమే రుద్రాక్షస్తత్ర చాస్తిః. వీడు చచ్చిపోయి పాతి పెట్టబడిన చోటు చూడండి అన్నారట. వీడిని పాతి పెట్టిన చోట ఎక్కడుందా అని చూశారు యమకింకరులు. ఈ కట్టెలు కొట్టుకునేవాళ్ళు వీడిని గొయ్యి తవ్వి పాతి పెట్టారే, ఆ గోతిలో వీడి శవం కింద 10 చేతుల కింద ఒక్క రుద్రాక్ష ఉంది. అసలు ఎక్కడ పరమ పాపాత్ముడైన వాడెక్కడ, వాడి అదృష్టం కాకపోతే ఏమిటో తెలుసా, అదృష్టం ఎలా వచ్చిందో తెలుసా, ఒకే ఒక్కసారి వాడి జీవితంలో గురువుగారికి ఇన్ని ద్రోహాలు చేసిన గురువుగారు రుద్రాక్ష మహిమ చెబుతున్నప్పుడు ఆ ఒక్క పూట శ్రద్ధతో విన్నట్ట. రుద్రాక్ష మహిమ శ్రద్ధతో విన్నవాడు చచ్చిపోతే వాడి కిందకి ఇలా రుద్రాక్ష వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత దృష్టవంతులు ఆలోచించండి. ఈ కథ వినేవాళ్ళకి మళ్ళీ 1-2 సార్లు ఎందుకు చెప్తానంటే చేదస్తంగా, వాడు పరమ పాపాత్ముడు, ఇటువంటి పాపాత్మని పాతి పెట్టారు. పాతి పెడితే వాడి శరీరం కింద 10 చేతుల కింద ఒక రుద్రాక్షం ఉందిట. రుద్రాక్షం మీద వీడిని పాతి పెట్టారు కాబట్టి వీడి పాపాలన్నీ పోయాయి, వీడిని మేము కైలాసానికి పట్టుకుపోతున్నాం అన్నారు. ఇంత పాపాత్ముడికి అడుగున 10 చేతుల కింద ఒక రుద్రాక్ష వచ్చింది మరి, మళ్ళీ మనకు అనుమానం రావాలిగా. పరమ దుర్మార్గుడిని పాతి పెడితే అక్కడ ఇంకేదో ఇంకో పల్లెరుకాయో ఇంకో కాయో ఉండాలి, కానీ అడుగున రుద్రాక్షే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక్కసారి మాత్రం వాడి జీవితంలో ఒక పాఠం శ్రద్ధగా విన్నాడు. 32 రోజులు పురాణం శ్రద్ధగా వినకపోయినా, మధ్య మధ్యలో నిద్రపోయినా, ఒక్క రుద్రాక్ష మహిమని గురువుగారు చెప్పిన రోజు చెవులు రిక్కించి శ్రద్ధతో విన్నట్టండి. ఆ పుణ్యం వాడిని కాపాడింది. ఇప్పుడు ఆ మహిమని శ్రద్ధతో విన్న వల్ల నా మహిమని విన్నాడు గురువుగారు. రుద్రాక్ష గురించి ఈ పూట చెప్పినంతసేపు బుధవారం అంతా వ్యర్థం చేయకుండా వీడు విన్నాడు అనుకుని ఒక రుద్రాక్ష ఏం చేసిందనమాట, వీడు చచ్చిన కింద చేరింది, వీడిని అనుగ్రహించింది. ఇప్పుడు ఈ పూట మీరు ఎవరు నిద్రపోకుండా విన్నారని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు వార్ధక్యంలో ఎంత సుఖం పొందుతారో ఆలోచించండి. ఈ కథ శ్రద్ధగా వింటే కూడా వాడిని అనుగ్రహిస్తుంది రుద్రాక్ష. అక్కడ ఆ రుద్రాక్ష ఎలా వచ్చిందంటే, పూర్వం ఒక యోగి అక్కడ ఉండేవాడు, తపస్సు చేసుకునేవాడు, వాడి ఎడనిండా రుద్రాక్షలు ఉండేవిట. వాడు సమాధి అయిపోయాడు. సమాధి అయిపోగానే వాడితో పాటు రుద్రాక్షలు కూడా సమాధిలో గడిపోయాయి. ఆ రుద్రాక్షల్లో చాలా వరకు భూమిలో మట్టి అయ్యాయి. ఈ ఒక్క రుద్రాక్ష, దాని చుట్టూ బంగారం ఉందిట, తాపడం చేసి పెట్టారట. ఆ బంగారంలో ఉండడం వల్ల ఆ ఒక్క రుద్రాక్ష కుళ్ళిపోకుండా అడుగు నిండిపోయింది. సరిగ్గా వీడి అదృష్టం వల్ల ఆ సమాధి స్థలంలో ఆ రుద్రాక్ష పైన వీడిని పాతి పెట్టారు. పాతి పెట్టడంతో వీడి పాపాలు పోయాయి. దాంతో వీడు శివసన్నిధికి వెడుతున్నాడు. ఇది శివుని యొక్క మహిమ, శివుని యొక్క రుద్రాక్ష మహిమ. రుద్రాక్ష ధారణ వల్ల రుద్రుడు అవుతాడని మీకు తెలియదా? కాబట్టి యమకింకరులారా, ప్రస్తుతానికి మీ డ్యూటీ అయిపోయినట్టే, మీరు ఇంటికి పండి, వీడిని మేము పట్టుకుపోతాం అన్నారట. వెంటనే విమానం వచ్చింది అక్కడికి. ఆ విమానాన్ని ఎక్కాడు వాడు. తతో విమానం ఆరుహ్య దివ్య రూపధరో ద్విజ తతో గుణనిధి దూతై సహిత శంకరాలయం ఇతి రుద్రాక్ష మహాత్మ్యం కథితం తవ సువ్రత. అప్పుడు అక్కడ ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో శంకర రూపం దివ్య రూపం ధరించి గుణనిధి శంకర దూతలతో కలిసి శంకరాలయానికి కైలాసానికి వెళ్ళాడు. నాయనా కుమారా, వాడిప్పుడు ఇంకా మనలోకంలోనే ఉన్నాడు, ఇదిరా రుద్రాక్ష మహిమ అని ఈశ్వరుడంతటి వాడు షణ్ముఖునికి కుమారస్వామికి ఈ రుద్రాక్ష మహామహిమ చెప్పాడు. ఈ కథను మీరంతా శ్రద్ధగా విన్నారా? చెయ్యొత్తండి బాగా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, ఈ కథని శ్రద్ధగా విన్న వాళ్ళకి సర్వపాపక్షయకర మహాపుణ్యఫలప్రద. శ్రద్ధతో ఈ కథ విన్నవాడు ఈ క్షణము వరకు మీరు ఆచరించిన మహాపాపములన్నీ తొలగిపోయాయి, నేను ఆచరించిన మహాపాపాలు పోయాయి, మనం మహాపుణ్యం పొందాము. ఈ మహిమ వినడం కూడా పుణ్యఫలప్రదం ఇస్తుంది, సర్వపాపములను క్షయము చేస్తుంది. నారద, ఆనాడు పరమేశ్వరుడు కుమారస్వామికి, పార్వతికి, అగస్త్యుడికి, లోపాముద్రకి, వీళ్ళందరికీ చెప్పిన రుద్రాక్ష మహిమ ఇది. ఇప్పుడు నేను నీకు చెప్పాను, ఇంకా చెబుతున్నా విను. ప్రసంగవశాత్తు రుద్రాక్ష మహిమ విన్నా. ప్రసంగవశాత్తు అంటే ఏమిటి? ఏదో శ్రద్ధతో పురాణం వినడానికి వచ్చి కూర్చోక్కర్లా, ఏదో ఒక ఆయన సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అందులో సమయానికి ఈ రుద్రాక్ష మహిమ వచ్చింది. అది శ్రద్ధతో వినడం కాదు, కాలక్షేపానికి వినడం, ప్రసంగవశాత్తు వినడం. అలా విన్నప్పటికీ కూడా ఈ రుద్రాక్ష మహామహిమని ప్రదర్శిస్తుంది. ఇంకా శ్రద్ధగా విన్నవాడు ఎటువంటి వాడు అవుతాడో ఆలోచించు. 1,000,000,000 పాటు రోజు 100,000,000 పంచాక్షరి మంత్ర జపం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం నరో రుద్రాక్షధారణాత్ తజ్జపాల్లభతే పుణ్యం. 1,00,000,000 జీవించగలమా? రోజు 100,000 జపం చేయగలమా? కానీ అన్నేళ్ళు రోజు 100,000,000 శివపంచాక్షరి మంత్ర జపం చేయటం వల్ల వచ్చే ఫలితం నరుడు రుద్రాక్ష ధారణ వల్ల పొందుతాడు. రుద్రాక్ష ఎప్పుడు ధరించినా విభూతి కూడా ఎంతో ఎంతో ధరించడం పుణ్యం, ఎంతో ఎంతో ధరించమన్నాడు. పెద్దవి రుద్రాక్షని, చిన్న చిన్నవి భద్రాక్షలని కూడా పిలుస్తారు. ఇంకా రుద్రాక్ష ఎంత సైజు ఉంటే, ఎంత ప్రమాణంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో చెబుతున్నా విను. ధాత్రీఫల ప్రమాణం ఎత్త శ్రేష్టమే తదుదాహృతం. పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, రాతి ఉసిరికాయలని, కార్తీక మాసంలో ఉసిరి పూజ చేస్తారే,
ఆ పెద్ద పెద్ద ఉసిరికాయలంత ప్రమాణము కలిగినటువంటి రుద్రాక్షలు ఎక్కువ ఫలితమిస్తాయి, ఉత్తమ రుద్రాక్షలవి. బదరీఫలమాత్రంతు ప్రోచ్యతే మధ్యమం బుధై. రేగుపళ్ళు ఎంతుంటాయో ఆ రేగుకాయలంతా ఉండే రుద్రాక్షలు మధ్యమ ఫలితం, అంటే రెండో రకం కేటగిరీ. ఇంకా అధమం చెనమాత్రంచ, శనగ్గింజలంతా కూడా రుద్రాక్షలు ఉంటాయి, అవి కొంచెం చాలా తక్కువ అల్ప ఫలితం ఇస్తాయి. అధమం అన్నారు, ఫలితం ఉంటుంది కానీ మరీ చిన్ని చిన్ని రుద్రాక్షలు ఉన్నాయే శనగ్గింజలంతా. అటువంటి రుద్రాక్షలు అధమము, రేగుకాయలంతవి మధ్యము, పెద్ద ఉసిరికాయంత ప్రమాణంలో ఉన్నవి ఉత్తమం. కాబట్టి పెద్దవే సంపాదించుకోవడం మంచిది. మనం మోసినా మోయిపోయినా మంచిదే, ఎందుకు మోయలేమండి? మనకి ఇష్టమైతే ఇన్ని గొలుసులు వేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ గాజులు వేసుకుంటాం, వడ్డాణం భరిస్తాం, అన్నీ భరించగలం. కానీ రుద్రాక్షల దగ్గరికి వస్తే పెద్ద బరువుటం మళ్ళీ. శుభ్రంగా ఈ రోజు నుంచి మీ గొలుసులన్నీ తీసి పక్కన పెట్టేయండి, వాటన్నిటిని ఏదైనా ట్రస్ట్ బోర్డుకు రాసి ఇచ్చేసేద్దాం. గొలుసులు బదులుగా ఈ పులుసులు వేసుకోండి, చక్కగా రుద్రాక్షలు ధారణ చేయండి, పుణ్యం. పైగా ఇంకో లాభం ఏంటో తెలుసా, బంగారం గొలుసు అయితే ఎవడో ఎత్తుకుపోతాడు, గండ పిండేరం అయితే గండం వస్తుంది, గాజులైతే గూజులు అవ్వచ్చు, కానీ రుద్రాక్షలైతే ఎవడో ఎత్తుకుపోడు. ఎత్తుకుపోతే మీలాంటి భక్తులు మహిమ తెలిసిన వాళ్ళు ఎత్తుకుపోవాలి తప్ప ఎవడు పడితే వాడు పట్టుకుపోడు. కాబట్టి హాయిగా రుద్రాక్షలు వేసుకుంటే ఎన్ని లాభాలండి. అందువల్ల ఈ రోజు నుంచి ఎంతో కొంత వేసుకుని తీరాలి మనం. ఒకటో రెండో ఏడో తొమ్మిదో ఎన్నో కొన్ని వేసుకోండి. ఈ రుద్రాక్షలు బంగారం వెండి అవేమీ లేకపోతే ఏం చెప్పారు, కనీసం ఇత్తడి రాగి అవి కూడా లేకపోతే సూత్రం మామూలు తాడులో కూడా ఎక్కించుకోవచ్చట. తాడులో ఎక్కించుకుంటే తెగిపోతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉండండి, తనంత తాను తెగిపోకుండా తాడును మార్చుకోండి. ముఖ్యముగా మద్యం మాంసం చ లసునం పలాండుం శిగ్రుమేవచ శ్లేష్మాత్మకం విడ్వరాహం భక్షణే వర్జయేత్తత. నిజానికి మద్యం తాకూడదు, మాంసం తినకూడదు, అలాగే పర్వదినములలో లసునం వెల్లుల్లిపై తినకూడదు, పలాండం అంటే నీరుల్లిపై పెద్దుల్లిపై అంటారు కదా అవి, తర్వాత శ్లేష్మాత్మకం ఇవన్నీ కూడా ఇటువంటివి తినకూడదట. ఈ అభక్ష్య భక్షణ దోషం కూడా రుద్రాక్ష వల్ల పోతుంది. అసలు ఇంతెందుకు, దర్శనం చేసుకుంటే కూడా రుద్రాక్ష మహాఫలితం ఇస్తుంది. కాబట్టి అనుక్షణము రుద్రాక్ష ధారణ చేసి మానవులు తరించెదరుగాక అని నారాయణుడు నారదునికి ఒక గొప్ప మాట చెప్పాడు. దీంతోపాటు ఇప్పుడు శివుడికి చాలా ఇష్టమైనది భస్మం. ఈ భస్మం రుద్రాక్ష ఇచ్చేంత ఫలితం ఇస్తుంది. ఈ భస్మమును తయారు చేసుకునే విధానం ఎలాగా అంటే, ఆవు పేడ వేస్తున్నప్పుడు ఆ యోని మీద నుంచి కిందకు జారుతుంది కదా, అప్పుడు కింద పడకుండా ఒక డబ్బాయో చెయ్యో పట్టుకుని అందులో పట్టుకుంటే మంచిదట. అలాంటి పేడని పిడకలుగా చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేస్తే ఆ బూడిద ఉత్తమ భస్మం, విభూతిలో అది ఉత్తమ విభూతి. అది కూడా తద్దస్తేనైవ గృహితే, మళ్ళీ డబ్బాలో కాకుండా పేడ వేస్తోందని ఓ బంగారపు డబ్బాయో తట్టో పట్టుకొచ్చి వేయించకుండా చేతిలో వేయించుకుని ఆ చేతిలో ఉన్న పేడని గోడకి చరిచి పిడకగా అది ఎండాక కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఒంటికి ధరించేటటువంటి వాడు సాక్షాత్తు శివుడవుతాడు. అది ఉత్తమమైన విభూతి. నేల మీద పడిపోయిన దాన్ని ఆవు నేతితో కాల్చి బూడిద చేస్తే అది మధ్యము. అసలు గోవు యొక్క పేడతో సంబంధం లేకుండా రకరకాలుగా సంపాదించేవన్నీ ఇంకా చివరి భాగాలు. ఎప్పుడు విభూతి ధారణ చేసినా పగలయితే నీళ్లల్లో కలిపి చేయమన్నాడు. ఎప్పుడైనా పగటిపూట విభూతి ధారణ చేస్తే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విభూతిలో నీళ్లు కలుపుకొని అలా తడిపి అప్పుడు చేతిలోకి తీసుకుని పూసుకోమన్నాడు. సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ సూర్యోదయం వరకు రాత్రిపూట కదా, రాత్రిపూట శుష్క విభూతిం విలేపయామి, తడపకుండా పొడి విభూతి రాసుకోవాలి. విభూతి, భూతి, ఐశ్వర్యము ఇవన్నీ కూడా విభూతికి పేర్లు. విభూతికి ఏమేమి పేర్లు ఉన్నాయి? భూతి, విభూతి, మహిమ, ఐశ్వర్యము, శివస్వరూపము, ఇన్ని పేర్లు ఉన్నాయి. శివుడికి ఇష్టమైనది గనక విభూతిని ఐశ్వర్యము అన్నారు. శివ సంబంధమైనది, ఈశ్వర సంబంధమైనది అని అర్థం. ఇది రాసుకోవటం వల్ల మహాపాపములు ఆ క్షణమే తొలగిపోతాయి, శివుడికి అత్యంత ఇష్టుడైపోతాడు వాడు. కాపాలికులు, త్రిపుండ్రధారులు, పరమపాపాత్ములు చివరికి తెలుసో తెలియకో గోవుళ్ళు కొట్టినవాడు కూడా, ఇంకెప్పుడు నేను గోవుళ్ళు కొట్టను, నా జీవితంలో పొరపాటు చేశాను అని పశ్చాత్తాపం పొంది భస్మం ధరిస్తే అలా గోవులను హింసించిన మహాపాపము నుంచి కూడా విముక్తి పొందుతాడు. భస్మధారణ మహిమ నేనే కాదు శివుడే చెప్పలేనన్నట్టండి. ఒకప్పుడు దుశ్శీలుడు సుశీలుడు అనే తేడా లేకుండా అందరినీ అనుగ్రహించేది భూతి అంటే. అందువల్ల శివుడు ఎంత గొప్ప మహిమనివ్వగలడో, శివుడి యొక్క పాదములు పట్టుకోవడం వల్ల ఏ లాభం వస్తుందో, నిరంతరం శివ సన్నిధానంలో ఉండడం వల్ల ఏ పుణ్యం వస్తుందో, కైలాసానికి నిరంతరం పోవడం వల్ల ఏ పుణ్యం వస్తుందో, అది భస్మధారణ వల్ల వస్తుంది. భస్మదిగ్ధ శరీరాయ యో దదాతి ధనం ముదా తస్య సర్వాణి పాపాన్ని వినశ్యంతి న సంశయ. ఒళ్ళంతా విభూతి పూసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక్క రూపాయి దానం చేస్తే అది కొన్ని కోట్ల దానం చేసిన మహాఫలితం ఇస్తుందట. విభూతి ధరించిన వాడికి ఇచ్చే ప్రతి రూపాయి కోటాను కోట్ల రూపాయలు దానం చేసిన ఫలితం ఇస్తుంది. అతనికి ఇచ్చిన ఇంత బంగారం కోటి నిష్కాసములు కోటి బంగారు నాణ్యముల దానంతో సమానం. తస్య సర్వాణి పాపాన్ని వినశ్యంతి న సంశయ. విభూతి ధారణ చేసిన వాడికి నమస్కరించినా దానము చేసినా భయంకర మహాపాపములు తక్షణం తొలగిపోతాయి. శృతులు స్మృతులు పురాణములు ఇవన్నీ భూతి యొక్క మహిమని చెప్పాయి. ఇంకా చెప్పాడండి, అసలు ఒళ్ళంతా లేవగానే ఇంత బూడిద పూసేసుకుని అప్పుడు స్నానం చేస్తే వాడు ఉత్తముట్టండి. స్నానానికి వెళ్లే ముందు ఒళ్ళంతా విభూతి పూసుకుని అప్పుడు స్నానం చేస్తే వాడు భస్మ స్నానము చేసిన పుణ్యాత్ముడు అని పిలువబడతాడు. అటువంటి వాడి యొక్క లాభం ఏమిటో తెలుసా, వాడి పుణ్యం ఏమిటో తెలుసినా, సర్వతీర్థేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం లభతే సర్వం భస్మ స్నానాత్ న సంశయ. అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే పుణ్యం, సకల తీర్థయాత్రలు తిరగడం వల్ల వచ్చే ఫలితం, ఒళ్ళంతా విభూతి పూసుకున్న పుణ్యాత్మనికి భస్మస్నానం వల్ల లభిస్తుంది. భస్మం ఉన్న చోట సాక్షాత్తు పరమాత్మ ఉంటాడు. ఎంతెందుకు అభక్ష్య భక్షణం, తినకూడనివి తినుట తాగకూడనివి తాగుట, ఇంకా రకరకాలైన బ్రహ్మచారులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ పౌరాణికులు కానీ పురాణములు వినేవారు కానీ ఇలాంటి వాళ్ళు చేసే మహాపాపములన్నీ కూడా ఒళ్ళంతా విభూతి పూసుకుని ఆపై స్నానము చేసేవాడిని విడిచిపెడతాయి. విభూతి అంత మహామహిమ కలిగినటువంటిది. నేను నిరంతరం విభూతి పూసుకునే భక్తులకి దర్శనమిస్తాను, కాబట్టి నాలాగే మీరు కూడా విభూతి పూసుకోండి అని శివుడు ఒకప్పుడు చెప్పాడు. నాకు ఇష్టమైంది బూడిద, కాబట్టే నా ఇష్టులు కావాలంటే, నా లోకానికి కావాలంటే నా దగ్గరకు రండి. భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండదు మీ పిల్లలకి. పంచాక్షరి మంత్రం చదువుతూ ఇంత విభూతిని మీ పిల్లలకి పెడితే ఆ పిల్లలకున్న బాధారిష్టాలన్నీ తొలగిపోతాయి. చిన్నప్పుడు పిల్లలకి చాలా గండాలు ఉంటాయండి. చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత రోగాలు రావడం, మధ్య మధ్యలో ఏదైనా అనారోగ్యాలు ఎక్కువైపోవడం, దాంతోపాటు చదువు రాకపోవడం, మాటలు రాకపోవడం, పాకలేకపోవడం, నడవలేకపోవడం, కొంతమంది బాల్యంలోనే చచ్చిపోవటం, ఇవన్నీ బాలారిష్టాలు. ఈ బాలారిష్టాల్లోంచి బయటపడడానికి ఒకటే భస్మస్నానం శృతం శ్రౌతం. ఒంటికి ఇంత విభూతి పూయటమే పిల్లలకి, అది ఎంతో లాభం. ఇంతకంటే మరొక అపూర్వ శక్తి మరొకటి లేదు. ఈ విభూతి యొక్క మహామహిమని ఇప్పుడు నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఒకసారి దుర్వాస మహర్షికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మణిద్వీపానికి వెళ్ళాలి కదా. ఆయన తెల్లవారుజామున లేచాడు, హాయిగా కాశీక్షేత్రానికి వెళ్ళి గంగానదిలో స్నానం చేశాడు. మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు ఆయన, ఆపాదమస్తకం విభూతి పూసుకుంటాడు. అందుకని ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెడుతున్నట్ట. మణిద్వీపానికి వెళ్ళాలంటే ముందు భూలోకం విడిచిపెట్టిన వాడు యమలోకానికి వెళ్ళాలి. యమలోకం దాటాక స్వర్గం, స్వర్గం దాటాక ఇంకా కొన్ని లోకాలు ఉంటాయి, అవన్నీ దాటాక చిట్ట చివరి అన్ని లోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలంటే మరి గుంటూరు నుంచి వెళ్ళాల్సిందే కదా. విజయవాడ, ఏలూరు నుంచి బయలుదేరామంటే విజయవాడ వెళ్ళాలి. విజయవాడ దాటిన తర్వాత గుంటూరు, గుంటూరు తర్వాత చిలకలూరిపేట, చిలకలూరిపేట తర్వాత కొలకలూరిపేట, ఏవో ఉంటాయి కదా, అవన్నీ దాటి వెళ్ళాలి. రూట్ ఇది. కాబట్టి అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళాలంటే మధ్యలో ఈ పితృలోకానికి వెళ్ళాలి, ఎవరైనా యమలోకానికి వెళ్ళాలి. దుర్వాసుడు ముందుగా పితృలోకానికి వెళ్ళాడు, అంటే యమలోకానికి వెళ్ళాడు.
కదాచిదథ దుర్వాసాః పితృలోకం గతో భవత్తు.
దుర్వాసుడు ముందుగా పితృలోకానికి వెళ్ళాడు. పైనుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే కింద యమధర్మరాజు గారు చక్కగా ఆభరణములు పెట్టుకుని కిరీటం పెట్టుకుని పాపాత్ములకి తీర్పులు ఇస్తున్నాడు అన్నమాట. అరే నువ్వెవడోరా? నా పేరు ఫలానా అండి. ఎప్పుడు చచ్చిపోయావరా? 2019 ఫిబ్రవరిలో మార్చిలో పోయానండి. మార్చి 5వ తారీఖు నుంచి గుంటూరులో పురాణం జరుగుతున్నట్టుంది కదరా. అవునండి, 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతుంటే నువ్వు 27వ తారీఖు మార్చిని వచ్చావు కదా అక్కడికి. అవునండి. ఈ 27వ తారీఖులోపు ఎప్పుడన్నా పద్మాకర్ గారు పురాణం విన్నావా? నాకెక్కడ టైం ఉందండే, సాయంకాలం పుడుకులు తిన్నానండి.
ఆది దుర్మారు కూడా మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 దాకా 32 రోజులు అంతటి మహానుభావుడు దేవీ భాగవతం చెబుతుంటే వినకుండా మధ్యలో పుడుకులు తింటావట్రా, ఒరే వీడిని పుడుకులు వేయించినట్టు వేయించేంట్రా కుంభీపాకానికి అని చెబుతున్నట్టే. ఇలా ఒక్కొక్కడికి ఆయన తీర్పులు చెబుతున్నాడు. దుర్వాసుడికి ఓహో పాపాత్ముల శిక్షలు ఇలా ఉంటాయా చూద్దామనిపించింది. అమ్మవారి దగ్గరికి వెడుతున్నవాడు కాస్త ఒక్కసారి అక్కడికి దిగాడు. దిగి యమధర్మరాజు దగ్గరకు వచ్చాడు. యముడి దగ్గరకు వచ్చిన ఆయన ఎలా ఉన్నట్ట, భస్మ సందిగ్ధ సర్వాంగ రుద్రాక్షాభరణాన్విత శివ శంకర సర్వాత్మన్ శ్రీమాతర్ జగదంబికే. ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, మెడనిండా రుద్రాక్షలు వేసుకున్నాడు. శివ శంకర సర్వాత్మ అని ఒకసారి, శ్రీమాత జగదంబ అని ఒకసారి ఇటు శివుణ్ణి అటు అమ్మని తలుచుకుంటున్నాడు. అలా తన దగ్గరకు వస్తున్న దుర్వాసుని చూడటంతో యమధర్మరాజు గారు టక్కన లేచాడు. 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు. దుర్వాసుడంటే ఎవుడికి కూడా అడలే. దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు అండోయ్, ఆగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన, మహాత్ముడు ఆయన. అందులోనూ మణిద్వీపానికి డైరెక్ట్గా వెళ్ళగలిగే శక్తి ఉన్నవాడండి ఆయన. ఆయన సామాన్యుడా. అందుకే లేచి నిలబడి ఆసనమిచ్చి కూర్చోబెట్టాట. ఇంకా రకరకాల కబుర్లు చెప్పాడు. ఏం నేను వచ్చానని నాతో కబుర్లో పడిపోయి వీళ్ళ సంగతి మర్చిపోయామేమన్నట్ట. ఈ పాపాత్మల్ని విచారించి శిక్షలు వేయటం చాలా పెద్ద పని అండి. వాళ్ళని అలా నిలబెడదాంలేండి, కంగారు లేదు. దిక్కుమాలలు నిలబడితే పంపే మొలగదు. ఏం భూలోకంలో ఉన్నప్పుడు ఇన్ని రోజులు పురాణం వినకుండా ఇక్కడికి వచ్చినందుకు ఆ మాత్రం స్టాండ్ అనాలి. అక్కడ కూర్చోమంటే కూర్చోలేరు కనుక ఇక్కడ స్టాండ్ అంటట, అక్కడ వీపేది బ్యాండే అని వాడిని కూర్చోబెట్టి దుర్వాసుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో యమధర్మరాజు గారికి నైరుతి దిక్కులో ఓ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ పక్కన నుంచి భయంకరమైన అలజడి వినపడిందట. ఎందుకో తెలుసా? యమధర్మరాజు గారు కూర్చున్న నైరుతి వైపు ఆయనకి నైరుతి దిక్కులో ఒక పెద్ద నరకం ఉన్నది. ఆ నరకం పేరు కుంభీపాకం. తస్మిస్తు సమయే కుంభీపాకస్థానాంతు పాపినాం ఘోర సమభవ శబ్దో హాహతాస్మేతి వాదినాం మృతాస్మేతి వదంత్యేకే దగ్ధాస్మేతి పరే జగుహు. యమధర్మరాజు గారేమో కూర్చున్నాడు ఎదురుగుండా దుర్వాసుడు. వాళ్ళేదో మాట్లాడుకునేలోపు యమధర్మరాజు గారి పక్కన ఉన్నటువంటి ఓ పెద్ద గోడవతల నుంచి, బాబోయ్ చచ్చిపోతున్నామని ఒకట్ట, మృతాస్మి అంటే అర్థమైందిగా మీకు, చస్తున్నామని ఒకళ్ళు, దగ్ధాస్మ కాలిపోతున్నాం బాబోయ్ అని ఒకళ్ళు, చిన్నాస్మ ముక్కలు ముక్కలైపోతున్నాం బాబోయ్ అని ఒకడు, వేగిపోతున్నామని ఒకరు, ఇలా అరిచి అరిచి చచ్చిపోతున్నాం అనమాట. చచ్చిపోతున్నాం, మాడిపోతున్నాం, వేగిపోతున్నాం, రక్షించండోయ్ రక్షించండోయ్ అని అరుస్తున్నారు. ఆ భయంకర శబ్దాలు, ఆ దారుణమైన దీనాలాపాలు మునిరాజు గారి చెవిలో పడ్డాయి. ఆయన కంగారు వచ్చింది. యమధర్మరాజుగా, నీ లోకంలో ఎప్పుడు ఈ గొడవ ఏమిటో బాబు, హాయిగా నీకంటే పద్మాకర్ గారి పురాణమేనా, ఎప్పుడైనా మంచి పురాణ కథలు ఉంటాయి, అయ్యాక పులిహార కూడా పెడతారు, ఇక్కడ పులిహారకు బదులుగా ఈ పాపాత్ములను వేయించేస్తున్నట్టున్నావు అన్నట్ట. మరి ఏం చేయనండి, త్రిమూర్తులు ముగ్గురు కలిసి మంచి మంచి పోస్టులు ఇంద్రుడికి వాళ్ళకి ఇచ్చి నాకు ఈ పోస్ట్ ఇచ్చారండి, నా ఉద్యోగం నాదండి, యా వాడి ఉద్యోగం వాడిదండి అన్నాడు ఆయన. నిజంగా ఈ ఉద్యోగం కష్టమండి. యమధర్మరాజు గారు పోస్ట్ అంటే మాటల, ఈ దుర్మార్గుల్ని నిర్వికారంగా శిక్షించాలి, వేయించాలి, చేసిన పాపాలకు తగిన శిక్షలు వేయటం కూడా కష్టమే, అందుకని నాకు తప్పదన్నట్ట. అప్పుడు దుర్వాసుడు, ఆ కుంభీపాకం చూడాలనిపిస్తుంది, ఐ వాంట్ టు సీ దట్ కుంభీపాకం అన్నట్ట. మీరు చూస్తానంటే కాదంటామా, మీ మాటకి తిరుగుందిటండి బాబు, మీ మాటకి తిరుగుందంటే మా బతుకు తరిగినట్టే, వెళ్ళండి అన్నాడు ఆయన. అని
తాను దగ్గరుండి కుంభీపాక నరకానికి తీసుకెళ్ళాడు. స్వయముగా దుర్వాసుని తీసుకెళ్ళాడు. ఆ గోడ దగ్గర ఓ పెద్ద నిచ్చెన లాంటిది వేశారు, దాని మీద నిలబడ్డాడు ఈయన. ఆ కాంపౌండ్ వాళ్ళొచ్చి లోపలికి చూశాడు, 81 అడుగులు ఎత్తున్న గోడట, ఆ గోడ ఒకలందు కుంభీపాకం. మహావిశాలమైనది కుంభీపాకం అంటే. ఆ కుంభీపాకాన్ని ఆసక్తిగా ఇలా తొంగి చూశాట. ఆ లోపల ఎవరెవరు ఉన్నారో చెప్పాడు ఇప్పుడు. ఎవరు? యమధర్మరాజు. ఏ శివద్రోహిణస్సంతి తథా దేవీ వినందకాహ, ఏ విష్ణుద్రోహిణస్సంతి పతంత్యత్రైవతే మునే. ముని, ఇది కుంభీపాకం. ఇక్కడ పెద్ద పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి కింద కట్టెలు నిరంతరం కణకణకణ మండుతాయి. ఆ కట్టెల పొయ్యి మీద కొండ ఉంటుంది. ఆ కొండ ఇనపమూకుడు. ఆ ఇనపమూకుడులో నూనె పోస్తాం. ఆ నూనె చూసావా, కళ్ళ పెళ్ళ ఉడికిపోతుంది. అందులో పాపాత్ముల శరీరం వేసేస్తాం. వాడు ఉడికిపోతాడు. వాడిని మళ్ళీ పైకి తీస్తాం చట్రంతో. పైకి తీయగానే వాడి రూపం యథాతథంగా అయిపోతుంది. అప్పుడు వాడిని కాసేపు ఆ బూరెలు తీసే చట్రం లాంటి చట్రంలో పైకెత్తి, ఎరా అందులో కారిపోయిన ఇప్పుడు ఎలా ఉందిరా అంటే, బాబోయ్ ఉడికిపోయానండి, వేగిపోయానండి బాబోయ్, రక్షించండి అంటే, రక్షించమంటావా అనే ఆ చట్రం అలా 4 సార్లు ఊపి మళ్ళీ వేస్తారు అందులో. ఇలా వాడిని ఊపుతూనే ఉంటారు, వేయిస్తూనే ఉంటారు. వేయించి మళ్ళీ పైకెత్తితే వాడి రూపం యథాతథంగా అవుతుందిట. యమలోకంలో చావు ఉండదు కదా, ఆ శరీరం ఉడికిపోతుంది. మళ్ళీ పైకెత్తితే పూర్వంలా తయారవుతుంది. మళ్ళీ వాడిని వేయిస్తారు, బెదిరించి మరీ వేస్తారట. ఒక్క దెబ్బకి చంపేసిన పర్లేదు కానీ కొట్నా అంటే మా చెడ్డ బాధ. అదేదో సినిమాలో పోలీస్ ఆఫీసరు 4 కూర్చోబెట్టి వీపిందలు పోతాడు, వాడు కొట్టేయండి బాబోయ్ అంటే, ఆ చివరి నుంచి మొదలెడతాను రా, నీ సంగతి తర్వాత చూస్తాను రా అంటాడనమాట. మొదటిసారి దెబ్బ తింటే వదిలిపోతుంది, కానీ చివరిదాకా వాడు చూస్తూ ఈ భరించడం కష్టం. అలా వాళ్ళని ఏడిపిస్తూ ఇప్పుడు అన్నాడు ఆయన, ఎందుకు ఈ శిక్షలు అనుభవిస్తున్నారు? వీళ్ళు కొందరు శివద్రోహులు, వీళ్ళు అమ్మవారి పురాణం తిట్టారు, వీళ్ళు విష్ణుద్రోహులు, వీళ్ళంతా ఇందులో పడ్డారు. ఏ వేద నిందకాసంతి, వీళ్ళు వేదాలను తిట్టారు అందుకే ఇందులో పడ్డారు. ఈ విధంగా ఈ పాపాత్ములందరినీ ఇందులో వేస్తున్నాం అంటూ ఉంటే ముని తెల్లబోయి, ఇన్ని పాపాలు చేశారా వీళ్ళు అని ఇంకా తొంగి చూశాట. అలా తొంగి చూశాడో లేదో, ఆ మొత్తం కుంభీపాకంలో ఉన్న పొయ్యి మాయమైపోయింది, మంట మాయమైపోయింది, కొండలు మాయమైపోయాయి, అక్కడ మంచి అందమైన పారిజాత వృక్షాలు వచ్చాయి, నందనవనంలా తయారైపోయిందట కుంభీపాకం అంతా. అక్కడున్న పాపాత్ములంతా, మాడిపోతున్న వాళ్ళంతా మీలాగా అందమైన శరీరాలు ధరించి రంభ ఊర్వశి మొదలైన వాళ్ళతో నృత్యం చేసుకుంటూ తహీన్ ధీన్ తననాడు పాడుకోవడం మొదలెట్టారు. అమృతం తాగుతున్నట్టు కులాసా కబురు చెప్పుకుంటారట. హసంతి కేచిత్ గాయంతి నృత్యంచిత తథాపరే, నవ్వుతున్నారు కొందరు, పాటలు పాడుకుంటున్నారు కొందరు అనమాట. లాహిరి లాహిరి లాహిరులు అని పాడుకుంటున్నారు కొంతమంది, నృత్యం చేస్తున్నారు కొంతమంది. అక్కడికి మృదంగాలు వచ్చాయి, మురజములు వచ్చాయి, వీణలు వచ్చాయి, పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించుకుంటున్నారు కొంతమంది. మునిగారు తెల్లబోయారు, ఇందాకడదాకా వేడి వేడి కొండలు ఉండాలి, మూకుళ్ళు ఉండాలి, మూకుళ్ళు పోయి కొత్త నాకుళ్ళు ఏమిటి, ఈ అందరూ కూడా హాయిగా స్వర్గంలో ఉన్నట్టుగా అప్సరసలతో తిరుగుతున్నారేమిటి అన్నట్ట. అప్పుడు యమధర్మరాజు గారు కూడా తెల్లబోయి, మునీశ్వరా ఏమో తెలియట్లేదు, మీరు ఏమన్నా మంత్రించారంటే నేను మంత్రించలేదు యంత్రించలేదు అన్నాడు ఆయన. దాంతో యముడు కంగారు పడిపోయి వెంటనే ఇంద్రుడి కౌరు పెట్టాడు. ఇంద్రుడు వచ్చాడు, ఇది నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియటం లేదు అన్నాడు. మరి ఎవరికి తెలుస్తుంది? వెంటనే అందరూ కలిసి బ్రహ్మ దగ్గర మొరెట్టారు. బ్రహ్మగారు వచ్చారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఏం చెప్పమంటావు ఆయన, ఇదంతా ఈ దుర్వాసుడి యొక్క ప్రభావం అన్నట్ట. దుర్వాసుడు అప్పుడు అన్నాడు, నేనేం చేయలేదండి, కనీసం మాట వరుసకు కూడా అక్కడ ఉన్నవాడిని చూసి నమస్యవాయి అని కూడా అనలేదు, ఏదో కుతూహలం కొద్దీ చూశాను తప్ప, యముడి శిక్షల్లో నేను వేలు పెట్టి శిక్షించే వాళ్ళని రక్షించమని నేను అనకూడదు, అది ధర్మవిరుద్ధం కదా అన్నాడు పాపం దుర్వాసుడు. అప్పుడు బ్రహ్మ చెప్పాట, బ్రహ్మలోకా పద్మజోపి వైకుంఠాద్విష్టరశ్రవ, బ్రహ్మగారు చెబుతున్న సమయంలో విష్ణువు కూడా వచ్చేటండోయ్, అదే చోటికి బ్రహ్మ విష్ణువు ఇంతలో శివుడు వచ్చారు. ముగ్గురు వచ్చాక అప్పుడు బ్రహ్మని ఏం జరిగిందో చెప్పు అన్నాడు శివుడు. అప్పుడు చెప్పాడు బ్రహ్మ, ఇది కుంభీపాకం. ఈ నరకాన్ని చూసిన దుర్వాసుడు ఆశ్చర్యపోయి కొంచెం కంగారు పడి హుమ్మని తల ఊపాడు. తల ఊపగానే ఆయన పెట్టుకున్న విభూతి అందులో రాలింది. ఆయన నుదుట ఉన్న విభూతి రాలడంతో ఆ కుంభీపాకం అలా అయిపోయింది. ఇంకెంతకంటే అదృష్టం ఉందండి, అంత విభూతి ఆయన పెట్టుకొచ్చాడు. భస్మస్నానం చేసి ఒళ్ళంతా విభూతి పెట్టుకుంటే ఒక్కోసారి మన విభూతి రాలుతుంది. ఆ విభూతి ఆ కుండంలోకి రావడంతో ఆ నుదుటి ఉన్న ఇంత భస్మం ఆ దెబ్బకి నరకకుండం కుంభీపాకం స్వర్గం అయిపోయింది.
కాబట్టి భయంకర నరకములు స్వర్గముగా మార్చే శక్తి పరమ పవిత్రమైన విభూతికున్నది. ఇప్పుడు అర్థమైందా? అది కూడా పాల భస్మ కణాహ అన్నాడు. పోనీ పూర్తి విభూతి కాదట, ఈ నుదుటిన్న భస్మ కణములు ఇన్ని రేణువులు పడితే కుంభీపాకం కాస్త స్వర్గం అయ్యింది. అందువల్లే మానవులు నిరంతరం భక్తితో విభూతి ధరిస్తే ఆ విభూతి ధరించగా ఏ క్షణంలో అయినా వీడి అదృష్టం బాగుండి శరీరం విడిచిపెట్టడం జరిగితే వాడు మహాపవిత్రుడైపోతాడు, కైలాసానికి పోతాడు. ఇప్పుడు శివుడు ఏమన్నాడు తెలుసా? ఈ కుంభీపాకం బదులు కొత్త కుండం స్థాపించండి, ఇక్కడ నా లింగం స్థాపించండి, ఈరోజు నుంచి ఈ పాత కుంభీపాకం పితృతీర్థము అని పిలువబడుతుంది. మల్లింగ స్థాపనంతత్ర కార్యం దేవాశ్చ సత్తమ, దేవతలారా ఇక్కడ నా లింగం స్థాపించండి. ఈ లింగము యొక్క శక్తిని భూలోకంలో ఇంకో చోట కూడా ఇస్తున్నాను. భూలోకంలో ఒరిస్సాలో వైతరణి అని ఒక నది ఉంది, మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళండి ఈసారి. ఓడ్యానం గిరిజాదేవి దగ్గరికి వెళితే అటువైపు వెళ్ళేటప్పుడు ఈ లింగము యొక్క శక్తి కలిగిన మరొక లింగం భూలోకంలో ఉన్న వైతరణి దగ్గర పాతి పెట్టండి, అక్కడ కూడా లింగస్థాపన చెయ్యండి. ఇక్కడ పితృలోకంలో ఉన్న ఈ లింగము, అక్కడున్న ఆ లింగము నా విభూతి మహిమకు చిహ్నములు. ఎవరైనా జీవితంలో వాటిని చూచిన వారికి కూడా పాపాలు పోయి తరిస్తారు. ఇదిగాక ఈరోజు నుంచి నేను ఆదేశిస్తున్నాను, పితృకార్యములు చేసినా దేవకార్యములు చేసినా ఏ మంచి పని చేసినా విభూతి ధరించండి, త్రైలోక్య పూజితులవుతారు, శుభములు పొందుతారు అని శివుడు కూడా ఆజ్ఞాపించాడు. ఇది విభూతి మహిమ అని నారదుడు నారాయణుని ద్వారా విన్నాడు. నారాయణుడు నారదునికి విభూతి మహిమ చెప్పాడు. రేపు గాయత్రి మహిమ, ఆ తర్వాత కొద్దిగా మణిద్వీప వర్ణన కూడా మొదలవుతుంది. ఎల్లుండి మణిద్వీప వర్ణనతో కార్యక్రమం పూర్తవుతుంది.